शूद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం మనం చెప్పుకున్నాం. ఈ క్షేత్రానికి అవంతిపురం అని ఉజ్జయిని అని రెండు రకాల పేర్లు ఉన్నాయి. యుగయుగాలుగా దేవతలు మానవులు పాతాళ లోకవాసులు ఈ ముగ్గురు కూడా ఈ స్వామివారిని సేవించారు. ఈ స్వామివారిని త్రయం లింగం లేక త్రిలింగం అని కూడా పిలుస్తారు. ఉన్నది ఒకటే లింగం, కానీ ఈ లింగం మూడు రకాలుగా వ్యాపించి ఉన్నది అని. స్వర్గ మర్త్య పాతాళ లోకాలను అందులో స్వర్గంలో దేవతల చేత ఆరాధింపబడుతున్నటువంటి స్వామి, పాతాళలోకంలో నాగుల చేత ఆరాధింపబడుతున్న స్వామి, ఇదో మర్త్యలోకంలో మానవలోకంలో మహాకాళేశ్వరుడిగా పిలువబడుతున్న స్వామి, ఈ ముగ్గురు ఒకటే అని ఇటు భారతము చెబుతోంది, శివపురాణము చెబుతున్నది. ఈ మహాత్ముడు దర్శన స్పర్శనాలు రెండింటి చేత అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే చాలా ఉత్తమోత్తమం ఏమిటి అంటే స్వామివారి స్పర్శనం. జీవితంలో ఒక్కసారైనా ఈ లింగాన్ని ముట్టుకుంటే చాలు, తద్వారా పునర్జన్మ ఉండదు అని. దీనికోసం ఒకప్పుడు పాతాళలోకవాసి అయిన వాసుకి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. కద్రువ వినత అని కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒక ఇద్దరు ఉన్నారు. మొత్తం కశ్యపుడికి 13 భార్యలు ఉన్నారనే విషయం ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. అందులో అదితి పెద్ద ఆవిడ, దితి 2 ఆవిడ, కద్రువ 3 ఆవిడ, 4 ఆవిడ వినత. వినతాదేవికి 2 గుడ్లు పుట్టాయి. కద్రువకి 1000 కొడుకులు పుట్టారు. 1000 గుడ్లు పుట్టాయి. ఈ గుడ్లన్నీ పగిలి వాటిలోంచి పిల్లలు వచ్చారు. ఈ పిల్లలే పాములంటే ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, అరుకాషుడు, ధృతరాష్ట్రుడు, అంబరీషుడు, పిశంగుడు మొదలైన వాళ్ళు 1000. వినతకి 2 గుడ్లు పుట్టాయి. ఈ గుడ్లు పగిలి అందులోంచి పిల్లలు రాలేదు. దాంతో ఇటు కద్రువ పిల్లల్ని చూచి వీడికి ఈర్ష్య కలిగింది. ఆవిడికి 1000 గుడ్లు పుట్టాయి, కానీ ఆ గుడ్లు పగిలి పావులు బయటకు వచ్చాయి. ఆ పావులు కూడా మంచి బలంగా, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని ఏమో పసుపు రంగులో ఉన్నాయి, కొన్ని బూడిద రంగులో ఉన్నాయి, కొన్ని గోధుమ వర్ణంలో ఉన్నాయి, రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఇవన్నీ నూడిల్స్ ఈ పావులన్నీ ఇలా లుకలుకలాడుతూ తిరుగుతున్నాయి. నాకేమిటి, 2 గుడ్లే పుట్టాయి, కానీ ఈ గుడ్డుల్లోంచి ఒక్క గుడ్డు పగిలి పిల్లలు రావటం లేదేమని ఆవిడకి కొంచెం బాధ కలిగి ఒక రోజున ఒక గుడ్డుని పగలగొట్టేసింది. అదిగో ఆ గుడ్డులోంచి తొడలు తయారు కానీ పిల్లవాడు పుట్టాడు. సంస్కృతంలో ఊరువు అంటే తొడ. ఈ కింద భాగం తయారవ్వలేదు, నడుము కింద నుంచి మిగతా భాగం తయారైంది. ఊరువులు లేరు కనుక అతడు అనూరుడు అని పిలువబడ్డాడు. నైతత్పురుష సమాసం అది. ఈ అనూరుడు అనేవాడు పుట్టి పుట్టగానే తల్లి మీద ఆగ్రహించి, ఎంత పాపం చేశావు, నీ సవతి మీద ఉన్న ఈర్ష్యతో అసూయతో నన్ను అనవసరంగా పూర్తిగా అవయవాలు తయారు కాకుండా పగలగొట్టి బలాత్కారంగా బయటికి లాక్కొచ్చావు. ఎవరైనా పక్క వాళ్ళ అభివృద్ధిని చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే వాళ్ళు మోక్షానికి అర్హులు కారు. నీలాంటి తల్లి నాకుందని బాధపడుతున్నాను. నువ్వు చేసిన పనికి నీ సవతి దగ్గర 1000 సంవత్సరాలు దాసివైపడి ఉండు అని చెప్పించేశాడు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? పురాణాలు వినడం కాదు. ఎవడైనా ఎవ్వడు నిసర్గ కఠినుండెవ్వడు సన్మార్గరోధి ఈర్ష్యాపరుడై ఎవ్వడు తనకధికునితో చెవ్వకు శేషాచువాని సిరుల ధ్రువములు. కాశీఖండంలో శ్రీనాథుడి పద్యం ఇది, చాలా గొప్ప పద్యం, సంస్కృత శ్లోకానికి అనువాదం. ఎవ్వడు నిసర్గ కఠినుడు, ఇక్కడే ఉంది నిసర్గ అనే శబ్దానికి రెండు అర్థాలు. ప్రకృతి సహజము అని ఒక అర్థం. మనందరికీ పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి, వీటన్నిటినీ నిసర్గ లక్షణములు అంటారు, గుర్తుపెట్టుకోండి. పూర్వం మీరు సోషల్ స్టడీస్ అని ఒక పుస్తకం చదివారు, సాంఘిక శాస్త్రం, అందులో భారతదేశానికి నైసర్గిక హద్దులు అని చెప్పేవారు, గుర్తుందా? అంటే స్వతసిద్ధంగా ఉన్న ఎల్లలు అని అర్థం. నిసర్గ అంటే పుట్టుకతో వచ్చు లక్షణం. పుట్టుకతో ఎవడైనా కఠినంగా ఉంటే వాడి బతుకు అధ్వానం అయిపోతుంది, వాడు అపవిత్రుడవుతాడు, వాడికి కష్టాలు వస్తాయి. దీని అర్థం ఇది. ఇంకో అర్థం ఏమిటో తెలుసా? నిసర్గ కఠినుడు అంటే అక్కడ వర్ణించింది వింధ్యపర్వతాన్ని. రేపు మనం వెళ్ళబోతున్నది ఓంకారానికి, అది వింధ్యపర్వతం అంటే అదే, అక్కడ ఉంది అసలైన రూపం. కాశీ దగ్గర 80 కిలోమీటర్ల దూరం నుంచి ఓంకారం వరకు వింధ్య సాత్పుర పర్వతాలు అలా వ్యాపించున్నాయి. మహారాష్ట్ర వరకు ఉత్తర దక్షిణ భారతాలను విడదీస్తున్నవి ఈ వింధ్య సాత్పుర శ్రేణి. అందులో వింధ్యపర్వతం నిసర్గ కఠినుడు. కొండలు ఎప్పుడూ బండరాళ్లతో ఉంటాయి కదా, అంచేత పుట్టుకతోటి బండ లక్షణం. నాయనలరా, కొండల్లాగా బండగా ఉండకండిరా, మృదువుగా ఉంటే ఉపయోగం. పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలు ఉంటే తొలగించుకోండి. మీ హృదయం ఎప్పుడూ కాఠిన్యం కాకుండా దయ చూపించాలి. ఒక్కొక్కప్పుడు ఒక పేదవాడు వచ్చాడు, ఏమండి పేదరికంతో బాధపడుతున్నాను, తిండి లేక బాధపడుతున్నానంటే జాలిపడి మనం తినే రొట్టెలో ఒక రొట్టి ఇస్తే మనకేం కొంప ఒలగదు కదా, 4 ఇడ్లీ తింటున్నావు నువ్వు, ఫ్రీగా దొరికితే 5 ఇడ్లీ వేసుకున్నావు, ఇవన్నీ అవసరమైతే పారేస్తావు, ఇంట్లో దాచుకుంటావు తప్ప పక్కవాడికి ఒక ఇడ్లీ పెట్టడానికి నీ సమయం పోతుంది. వాడి బాబోయిన చెయ్యి తోస్తున్నాడు, లేనప్పుడు ఏం చేయలేం. పైన లాల్చీ లేకుండా ఉట్టి కండువా వేసుకుని గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరైనా పేదవాళ్ళు అడిగితే జేబులో సమయానికి డబ్బులు లేక ఇవ్వలేక బాధపడుతున్నావు అంటే అర్థం ఉంది. జేబులో ఉన్నప్పుడు బావు బావు అని యాచిస్తూ ఉంటే, అన్నము రామచంద్ర అని అల్లాడిపోతుంటే, ఉండి కూడా ఎంతైనా ఇవ్వలేకపోతే వాడు జ్ఞాని ఎలా అవుతాడు? బస్సుల్లోకి ఎక్కేటప్పుడు అప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అందుకే బస్సు వచ్చింది, ఏ కశ్యప్ గారు లాంటి వాళ్ళు కూర్చోబోతున్నారు, మా వాళ్ళందరూ రావాలి, మా వాళ్ళు తప్ప మీరు కూర్చోకూడదని ఆయన గెంటేసి అక్కడ తువ్వాలేస్తే నీవు ఎందుకు యాత్రలు చేయటం, నీ బ్రతుకెందుకు అన్నాడు. అది నిసర్గ కఠినత్వము. ఇంతకంటే ఇంక దాని గురించి వేరే చెప్పక్కర్లేదు. పుట్టుకతో కొన్ని కఠిన లక్షణాలు అన్నమాట. ఏ ఆయన ఒక మనిషే, పైగా ఋత్విక్కు లేదా మీరే, అంతా మీరు తప్ప ఎవరు ఉంటారు, జాలిపడాలి, కొంచెం పెద్దవాడు వచ్చారు కూర్చొనివ్వాలి. అక్కడ మన హృదయంలో రవ్వంత ప్రేమ చూపించటమే నిజమైన తీర్థయాత్ర సందర్శన ఫలం. అంతకంటే ఏం లేదు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా హృదయంలో కాఠిన్యం ఉంటే అటువంటి వాడి జీవితంలో ఈ యాత్రల వల్ల ఫలితం ఉండదు. వాడు యాత్రలు చేయడం అంటే కాకరకాయ గింజల్ని నదిలో ముంచడంతో సమానం అన్నారు. కాకరకాయ గింజలను మూటగట్టి రోజు నదిలో ముంచండి, క్షిప్రానదిలో ముంచినా, గంగానదిలో ముంచినా, యమునలో ముంచినా, నర్మదలో ముంచినా, కాకరకాయ కాకరకాయే, కేకరకాయ అవ్వదు. నువ్వు అలా కేకరకాయలా బతుకుతున్నావు అన్నమాట అర్థం అది. అందుకని నిసర్గ కఠినత్వంతో ఎవడుంటాడో, ఎవడు సన్మార్గరోధి, మంచి మార్గంలో వెడుతున్న వాడిని ఎవడు అడ్డం కొడతాడో, ఈర్ష్యాపరుడై ఎవడు తనకు అధికునితో చెవ్వకు చేసాచు, ఈర్ష్యతో తనకంటే గొప్పవాడితో తొడగొట్టి యుద్ధానికి ఎడతాడో వాని సిరుల ధ్రువముల్, అటువంటి వాడి సంపద శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మహాత్ములతో గొప్పవాళ్లతో విరోధం పొందకూడదు. పోని మహాత్ములతో విరోధం పొందకపోయినా పక్కవాడి అభివృద్ధిని చూచి ఈర్ష్యతోటి ఏ పని చేయకూడదు, చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. నిజానికి వినత అక్క కద్రువ చెల్లెలు, చెల్లెలకి పిల్లలు వచ్చారు, తనకి వస్తారు. ఈలోపు ఎందుకు కంగారు? గుడ్డును పగలగొట్టింది, దాంతో తన గుడ్డుకే ఇబ్బంది వచ్చింది కదా. కొడుక్కి తొడలు రాలా, పోనీ ఆ కొడుకు ఏమైనా ముందొచ్చి ముద్దులు పెట్టాడా? నా అవయవాలు తయారు కాలేదు గనక, నాకు నువ్వు అపచారం చేసావు గనక, నువ్వు దాసీవైపడుండు 1000 ఏళ్ళు నీ చెల్లెలి దగ్గర అన్నాడు. అప్పుడు ఆవిడ ఏడ్చి, నాయన నేను నిజంగా ఈర్ష్యతో ఉన్నదాన్ని కాదురా, తాత్కాలికంతో అజ్ఞానంతో నా కళ్ళు మూసుకుపోయాయి. చెల్లెలికి 1000 మంది పిల్లలు పుట్టారు, కనీసం 1000 కాకపోతే అందులో ఒక్క ముక్కైనా నాకు రాలేదనే బాధ కలిగింది, దాంతో గుడ్డు పగలగొట్టాను. ఎంతైనా తల్లిని నాయన ఈ మాతృహృదయం అర్థం చేసుకుని నాకు శాప విముక్తి ప్రసాదించు అంటే, అమ్మా ఈ రెండో గుడ్డు జోలికి వెళ్ళకు, తనంత తానే ఆ గుడ్డు తయారై పిల్లవాడు బయటకు వచ్చేదాకా కొంచెం సహనంతో ఉండు, అందులోంచి వచ్చినవాడు 1000 ఏళ్ల తర్వాత నీకు దాస్య విముక్తి కలగజేస్తాడు అనగానే సరేనన్నది. ఈయన వెంటనే సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు, అందుకే సూర్యసారథి అనూరుడు. ఆయనకే మరో పేరు ఎర్రగా ఉంటాడు కనుక గుడ్డులోంచి పిల్లను మీరు ఎప్పుడన్నా చూసారా? ఒక గుడ్డు పగలగొట్టుకుని అప్పుడే బయటకు వస్తున్న పిల్ల ఎర్రగా ఉంటుంది. ఈసారి చూడండి ఎప్పుడైనా కాకి గుడ్లో, ఇంకేమైనా గుడ్లో, లేక మీ ఇంట్లో మీ తంటి గుడ్డో, వాడు అలాగే ఉంటాడు ఎర్రగా. ఆ పుట్టినప్పుడు స్నానం చేయించేటప్పుడు ఏవో నిగనిగలాడిపోతూ కందిపోతాడు పాపం. ఇదిగో పెరిగే కొద్దీ చక్కగా అప్పుడు కాకిలాగా నిగనిగలాడతాడు. చిన్నప్పుడు ఎర్రగానే ఉంటాడు ఎవడైనా సరే, తప్పక తంటి పిల్లల యొక్క లక్షణం అదనమాట. కాబట్టి మొత్తం మీద ఆ కుర్రాడు ఎర్రగా కూడా ఉండడం వల్ల అరుణుడు అన్నారు ఆయన. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మనకు అనవసరం, అదంతా చెప్పుకుంటూ పెడితే ఈ శివపురాణం కాస్త గల్లంత అయిపోతుంది. ఈయన వెళ్ళాడు, ఇది జరిగిన కొద్ది రోజులకే కొడుకు శాపం కదా, మరి అందరూ గొప్పవాడి శాపం అది. ఈ వినత కద్రువ పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు. పాలసముద్రం దగ్గరికి వెళ్ళి వెళ్ళడంతో చీకటి పడుతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు. అక్కడికి ఉచ్చైశ్రవం అనే గుర్రం వచ్చింది, దేవలోకంలో ఇంద్రుడు ఎక్కి తిరిగే గుర్రం. ఆ గుర్రాన్ని చూడగానే కద్రువ, అక్క ఈ గుర్రం అంతా తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది, ఏమిటో ఈ దేవుడి లీల అంది. నీకేమైనా కొంచెం కళ్ళు మసగలిచ్చాయేమో, అంతేగాని ఈ గుర్రం అంతా తెల్లగానే ఉంది, తోక తెల్లగానే ఉంది, గుర్రము తెల్లగానే ఉందంది వినత. ఎప్పుడు వాదోపవాదాలు చేయకూడదు. వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి. అనవసరంగా వాదించామనుకో తోం సొంటహా అని వాడంటాడు, తోం సొంటహా అని వీడంటాడు, ఇంకేముంది అక్కడి నుంచి తంట సొంట పోయి తంట పోయి పెంట తయారవుతుంది. ఈ యుద్ధం పెరిగింది వాదోపవాదం. మొత్తం గుర్రం తెల్లగా ఉందంది అక్క, కాదు తోక నలుపుంది కద్రువ, ఏమిటి పందెం అనుకున్నారు ఇద్దరు. గుర్రం దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దాం, గుర్రం గనక పూర్తిగా తెల్లగా ఉంటే నేను నీకు బానిసగా పడుంటాను, తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసగా పడుండు అని ఇద్దరు శపథాలు చేసుకున్నారు. ఈ కద్రువకి తెలుసు గుర్రం తోక కూడా తెల్లగానే ఉంది, ఇప్పుడు వెళ్ళి చూస్తే బండారం బయటపడుతుంది. అందుకని అక్కయ్యో కొంచెం చీకటి పడింది, పొద్దున్నొచ్చి చూద్దాం, అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది, చీకట్లో చూడడం ఎందుకు, ఇంటికి పోదాం అనుకుని ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి కద్రువ తన కొడుకులు పావుల్ని పిలిచి, నాయనలారా సర్పాలారా, నేను తొందరపడి మీ పెద్దమ్మతో వాదోపవాదానికి దిగి పందెం వేశాను, ఓడిపోయేటట్టుగా ఉన్నాను నేను, ఎందుకంటే గుర్రం ఆపాదమస్తకం తెలిపే మీరు నాకు ఉపకారం చేయాలి తల్లిని కనుక. మీలో నల్ల పాములు ఉన్నారు చెప్పాక, కొందరు గోధుమ రంగులో ఉన్న త్రాచుపాములు, కొందరు ఎర్రపాములు, కొందరు తెల్లపాములు, కొందరు నల్లపాములు, కొందరేమో పసుపచ్చ పాములు, కొందరు ఆకుపచ్చ పాములు, కొందరు పిచ్చపాములు, మొత్తం మీద రకరకాల రంగుల్లో ఉన్నారు. ఈ నల్లగా ఉన్న పాములు వీళ్ళ తోకను చుట్టబెట్టేయండి ఆ వెంట్రుకలకి, దాంతో తలకాయ మాత్రం కనపడకుండా అలా కరిచి పెట్టుకుని జాగ్రత్తగా పక్కకి తిప్పుకుండండి, వెంట్రుకలు నల్లగా కనపడతాయి, అప్పుడు తోక నల్లగా ఉన్నట్టు అవుతుంది, అప్పుడు పెద్దమ్మ నాకు దాసి అవుతుంది అనగానే వాళ్ళు తప్పు కదమ్మ, మోసం చేసి విజయం పొందడం కూడానా, అబ్బిబ్బే రిగ్గింగ్ చేయకూడదు అన్నారు వాళ్ళు. అనగానే ఈవిడికి మండింది, తల్లి ఏం చెప్పినా చేయవలసిందే. దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతావు? గురువులు, తల్లి, తండ్రి వీళ్ళు దేవతా స్వరూపాలు, వీళ్ళు తప్పు చెప్పినా చేయమంటే ఒప్పు చెబితే కాదంటారా? నా మాట కాదన్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కలియుగ ఆరంభకాలంలో జనమేజయ మహారాజు అనేవాడు సర్పయాగం చేస్తాడు, వాడి యాగంలో పడి కాలి బూడిదైపోండి అని చెప్పించింది. దాంతో వీళ్ళు కంగారు పడి కొంతమంది వెళ్ళారు, ఆ తోకని కరిచి పట్టుకున్నారు. దాంతో మర్నాడు తోక నల్లగా కనపడింది, వినత ఓడిపోయింది, కద్రువికి దాసి అయ్యింది. ఇంకా తర్వాత కదంతా మనకిప్పుడు అనవసరం. గరుత్మంతుడు పుట్టాడు, దాస్య విముక్తి చేశాడు. కానీ ఇప్పుడు ఈ పాములందరూ ఒక చోట చేరారు. చేరి అమ్మ మనల్ని శపించింది, ఈ శాపం వల్ల మనందరం భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో పడి కాలి బూడిదైపోతాం. ఇందులోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అనగానే ఆదిశేషుడు లేచి, మహాపాపం చేసింది అమ్మ, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నేను అనుకోను, మీ పాట్లు మీరు పడండి అని అప్పటికప్పుడు బయలుదేరి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలంటే ఎప్పుడు నీ సన్నిధానంలో ఉండాలి అన్నాడు ఆయన. సన్నిధానం కాదురా, నీకు పెన్నిధానమే ఇస్తాను, నువ్వు నా దగ్గర చుట్టలు చుట్టుకుని పానుపుగా ఉండు, నేను ఈ రోజు నుంచి శేషశయ్యనుండి అవుతాను అని ఆదిశేషుణ్ణి తన పానుపుగా చేసుకున్నాడు. విష్ణుమూర్తికి పానుపుగా ఉన్నాడు కనుక ఆయనకి మృత్యుభయం పోయింది, శాపం తొలగిపోయింది. ఈ రెండో వాడు వాసుకి ఇదిగో ఈ ఉజ్జయిని వచ్చాడు. ఇక్కడికి వచ్చి మహాదేవ శంభు అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి 1000 సంవత్సరాలు కేవలం గాలి తింటూ వాయుభక్షకుడే. అసలు కొన్ని పాములు కేవలం వాయుభక్షణే చేస్తాయి. అందుకే ఒక సంస్కృతంలో శ్లోకం ఉంది, మహతాం స్థానమాశ్రిత్య ఫలం కర్మానుసారిణ. ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా వాడి కర్మను బట్టి వాడికి ఫలితం ఉంటుంది. వాడు ఎంత గొప్పవాడి దగ్గరికి వెళ్ళండి, పద్మాకర్ గారితో తిరిగినా, లేకపోతే ఇంకో సుధాకర్ గారితో తిరిగినా, ఇంకో వృధాకర్ గారితో తిరిగినా, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా, కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళినా, భికారి దగ్గరికి వెళ్ళినా, వాడి అదృష్టాన్ని బట్టే వాడికి ఫలితం వస్తుందన్నారు. అదనమాట, ఫలము నీ కర్మను బట్టి ఉంటుంది. చూసారా, కొంతమంది గురువుగారితో యాత్రకు వస్తారు, గురువుగారితో దర్శనానికి వస్తారు, సరిగ్గా గురువుగారు వెళ్ళాక వీడి దగ్గరికి వచ్చాక వీడిని ఆపేస్తాడు క్యూలో. అది కర్మ. మీరు చూడండి, అప్పటిదాకా గురువుగారు వెంటే ఉన్నాను వచ్చి అంటాడా, వీడు లోపల కలగానే తాడక్కడ అడ్డం కట్టేస్తాడు. ఇదన్నమాట ఫలం కర్మానుసారిన. దానికి ఉదాహరణ చెప్పారు, శివుడంతటి వాడు మెడలో ఉంటాడు వాసుకి, కానీ వాతం ఖాదతి వాసుకి, ఆయన తినేదేమిటి? కేవలం గాలి. రోజు ఆయన పీల్చుకునే గాలి ఆహారం, ఆయనకి ఇంకే ఆహారం లేదు. పాపం గారెలు లేవు, బూరెలు లేవు, దద్దోజనం లేదు, కొబ్బరి వేసిన చారు రాత్రిపూట అసలే ఉండదు ఆయనకి. ఇది చెప్పాగా ఎవడు యోగం వాడికి. అందుకని ఎంత గొప్ప అద్భుతమైన శ్లోకాలు చెప్పారండి. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఎవడితో వెళ్ళు, నువ్వు సుకృతం చేయకపోతే, నువ్వు గురువులు చెప్పినట్టు ఆశ్రయించుకుని, గురువులని వారు చెప్పినట్టు నడుచుకోకపోతే, పరమాత్మ సేవానుగ్రహ ఫలితం పొందకపోతే నీకు మాత్రం ఫలము రాదు. అదనమాట. ఒకే ఇంట్లో చూసాం కదా, అక్కగారి బుద్ధి ఒక రకంగా ఉంటుంది, చెల్లెలి బుద్ధి ఒక రకంగా ఉంటుంది. ఇద్దరు ఒక్కడుపులోంచి వచ్చారు. అక్కగారు గురుభక్తితో గురువుని ఆశ్రయించి గొప్ప ఉత్తమ స్థానం పొందితే ఈ చెల్లెరి గారు వృధాగా జీవితం వ్యర్థం చేసుకోవచ్చు. లేదా అన్నగారు మోక్షం పొందితే తమ్ముడు ఎందుకు పనికి రాకపోవచ్చు. లేదా తమ్ముడు గొప్పవాడైతే అన్న వ్యర్థజీవవచ్చు. ఇవన్నీ వారి వారి కర్మఫలాలు. ఎందుకు చెబుతున్నానంటే, ఆనాడు వాసుకి అంతటి వాడు కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుని ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి భక్తితో ఉపాసించాడు. శ్రీనాథుడైతే లీల మహాకాల 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 ఎన్నుచు భక్తి కలవరపడుచున్, లీలగా మహాకాల 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 అంటూ కలవరపాటుతో స్తోత్రం చేశాడట. భయంతో, భక్తితో, ఉద్వేగంతో స్తోత్రం చేశాడు. ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసేటప్పుడు అంతకంతకీ కంఠం పెరిగిపోయింది ఆయనకి. ఆ స్తోత్రాన్ని ఎలుగెత్తి చెయ్యగా ఆర్తితో పిలవగా నీలకంఠుడు, అభవుడు, మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని పురాధిపతి ప్రత్యక్షమయ్యాడు. ఏం నాయన, నా కోసం ఇంత ఎలుగెత్తి పిలిచావంటే, మా అమ్మ పెట్టిన శాపానికి భయపడుతున్నాం, మా అన్నగారు విష్ణుమూర్తికి పానుపోయాడు, నేను నీ దగ్గరుంటే సుఖంగా ఉంటాను, నాకు పునర్జన్మ మీద కానీ లేక భూలోకంలో ఉన్న వస్తువుల మీద కానీ, పాతాళంలో ఉన్న మణుల మీద కానీ, స్వర్గ సంపదల మీద కానీ కోరిక లేదనగానే అక్కడ ఇక్కడ ఎందుకు, మీ అన్నగారి కంటే ఇంకొక ఆకు ఎక్కువ ఇస్తాను నీకు వరం అన్నట్ట. మీ అన్నగారు విష్ణుమూర్తికి కింద ఉండి పానుపుగా ఉన్నాడు, నిన్ను అలా కాదు ఏకంగా కంఠంలో పెట్టేసుకుంటాను మెడలు అన్నాడు ఆయన. మరి వరం గొప్పది కదండి ఇది, కాళ్ళ కింద పెట్టి తొక్కడం కంటే నెత్తి మీదకి ఎక్కించుకోవడంతో సమానం కంఠంలోకి రావడం అంటే అని వెంటనే ఒక్కసారి అతన్ని తీసుకుని మెడ చుట్టూ ఒక చుట్టు చుట్టి పడగెత్తి ఇక ఈ రోజు నుంచి నాకు కంఠాభరణంగా ఉండన్నాడు. అప్పటి నుంచి వాసుకి కంఠభూషణం అని ఆయనకి శివుడికి పేరు వచ్చింది, కంఠభూషణం అయ్యాడు. శాశ్వతంగా శివుడి మెడలో ఉంటే మృత్యుంజయుడి సన్నిధానంలో ఉన్నప్పుడు మృత్యువు మృత్యువు అవుతుంది. కృతకృత్యుడయ్యాడు వాసుకి, అదృష్టవంతుడయ్యాడు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుకున్నాను, యమః యముడు మమ నన్ను కిం కరిష్యతి, అసలు నన్నేం చేయగలడు వాడు మహం అన్నాడు. యముణ్ణి ధిక్కరించగలిగే శక్తి వస్తుంది. మీరు చాలా సమయాల్లో కష్టం వచ్చినప్పుడు మనకి దుఃఖం వస్తుంది, దుఃఖం పొందడం వల్ల ఏం ఉపయోగంలా, కన్నీళ్లే వృధా అవుతాయి. అందుకని పురాణం మనందరి కోసం చెబుతుంది, మీకు నాకు అందరికీ చెబుతుంది, కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకోవడం నేను మీరు అందరం చేస్తాంగా నాయనలారా. ఎన్ని కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, ఆ కన్నీళ్ళే ఆయన పాదాల మీద పడేలా చేసి నన్ను ఇంత బాధ పెడుతున్నావా, ఇంతకాలం నిన్ను నమ్ముకున్నాను అనుగ్రహించు అంటే తక్కిన దేవతల కంటే కొంచెం సులభంగా కరిగిపోతాడండి ఆయన. ఆయన అనుగ్రహం ఉంటే చూస్తున్నాం కదా మనం, హిమాలయాల్లో చూసాం, ఎక్కడ చూసాం, వందేళ్ల కంటే ఎక్కువ బతుకుతున్న పుణ్యాత్ములు చంటి పిల్లల్లా పరిగెడుతున్నారంటే అది ఆయన అనుగ్రహం కాకపోతే ఎవరిది. శతాధిక జీవులై ఉత్సాహంగా ఇక్కడి నుంచి కిందకు దూకగలుగుతారు జీవులు ఆయన అనుగ్రహం ఉంటే. ఆయన అనుగ్రహం లేకపోతే పాతికేళ్ల వాడు కూడా కుంటుకుంటూ నడుస్తాడు. అంచేత ఆయన అత్యంత కరుణాస్వరూపుడు.